నేను రా ఇది నాకు ఎందుకు చూపించలేదు, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని నాకు చెప్పలేదు కూడా, దాన్ని మాత్రం వేసింది పాపం ఫోన్ చెప్పి తీసుకున్నాడు నా మార్క్షీట్ చూశాడు పైన దాన్ని నువ్వేమి అనుకోనంటే చెప్తాను, ఇది నా మార్క్షీట్ కాదు నీ చిన్ననాటి మార్క్షీట్ అంట. మన జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోకుండా మన పిల్లలు ఉద్దరిస్తాము. మీరు ఏం ఉద్దరిస్తున్నారో మీకు తెలియదు, అసలు వాళ్ళకి ఏది చేయమాలో మనకు తెలియదు. బిజినెస్ చేసుకున్నది కాదు, ఆ సాయి జీవితంలో ఉన్నటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోకండి, చేసుకోండి. మీరు ఏమి మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగలరు, మీ భవిష్యత్తు మీకు తెలియదు. ఏ క్షణంలో ఏం జరగబోతుందో తెలియనటువంటి మీరు మీ పిల్లల గురించి పెద్ద ఆవాదన పడిపోతున్నామని చెప్పి వాయి చేసి నన్ను వాయి చేసి నన్ను ఊపిరి పీల్చుకోలేకుండా మీరు ఊపిరి పీల్చుకోకుండా ఎందుకు మీకు ఆ కథన అంత యావ పడుతుందా తెలియదు. కఠినమైన స్థాయిలో పట్టలేము చదువుకుంటే చదువుకుంటారు, చదువుకోకపోతే వాళ్ళ కర్మ అనకండి. చదువుకొని చాలా మంది చాలా వచ్చే స్థితిలో ఉన్నారు, చాలామంది చాలా వచ్చే స్థితిలో ఉన్నారు. వాళ్ళ కింద చదువు రాని వాళ్ళ కింద ఉద్యోగం చేస్తున్నటువంటి పిహెచ్డీని నాకు తెలుస్తుంది. అందులో నేను ఒకండి కదా అంచేత ఈ సాయి చెప్పేది పిల్లలతో ఆడుకోండి, పిల్లల్లాగా ఉండండి. మీరు ఎందుకు వాళ్ళకి పెద్దవాళ్ళలాగా ఉండమని బలవంతం చేస్తారు, మీరు ఆడుకోండి వాళ్ళతో పాటు. తనకి రోజు భోజనం తీసుకొచ్చేటటువంటి ఎవరు పేరు చిన్న ఆవిడ కొడుకు ఫకీరని పిలిస్తే ఫకీరని పిలవకు మామయ్య అని పిలవండి. ఆ సంబంధాన్ని అలాగే ఉంచుకున్నాడు జీవితాంతంలో కూడా. నేను గురువుని, నేను చాలా ఉచ్చ స్థాయిలో ఉన్నాను కనుక అని ఏముందే ఒకసారి ఆ అల్లుడు అన్నం తినను అని ఒప్పుకొట్టు వేసి కూర్చుంటాడు. వాడి పిలుచుకు రండి అంటాడు, వాడు రావు. వాడు వస్తే కానీ ఒకటి దానికి మాడని రెండు తోడు తిండి తినకపోతే వాడే దాంట్లో వస్తాడని చెప్పి మనం తింటాం. అని తిని చెప్తాం మా చాలా ప్రేమని మా పిల్లలకి వాటిని చల్లించాలని. సాయి ప్రేమ ఎలా ఉంది, ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠ మీరు అర్థం చేసుకుని చెప్పిన సంఘటన ఆ సాయి తత్వం. ఇందుకు ఇల్లు కలిగేట మహానుభావుడు ఈయన బట్టలు మార్చుకోవట్లేదు, బట్టలు బాగా చిరిగిపోయి ఉన్నాయి. నువ్వు కాస్త కొత్త బట్టలు వేసుకో, నేను వేసుకున్నాను అని గేడు ఎక్కడ దూరంలో పోయి కూర్చున్నాడు. ఇంకా వాడు తిండు కనుక ఈయన తెలియదు, మిగతా వాళ్ళందరూ మీరేనా వచ్చి తినేయండి సాయి. సాయి భక్తులు వాడు సాయి యొక్క ప్రేమతత్వమే అర్థం కాలేవాడి. సాయి వీటికి పోసి ఇంతమో లేని గురువుకి చెప్పే ఇంతమో వాడు తినకపోతే మాని మీరేనా తినేయండి. సంఘటన గుర్తుంది మీకు వినకపోతే ఈయన స్వయంగా వెళ్తాడు. ప్రతిపాదన ఏం చేస్తాడు, అతను చెప్పిన కమిషన్ ఒప్పుకుంటాడు, ఒప్పుకుని తీసుకొస్తాడు. తీసివేసి కొత్త బట్టలు వేసుకోమంటే మేము వేసుకుంటాం, దానికి మేము ఒప్పుకుంటాం. మా పిల్లలు తీసుకొచ్చి కొత్త బట్టలు అవ్వాలి నా మాట అందరూ ఎప్పుడు మమ్మల్ని అడుగుతారు కానీ తెలియదు. మీకు సాయి ఎంత పెద్ద త్యాగం చేశాడో ఆ మాటను ఒప్పుకోవటంలో తన జీవితాన్ని అర్థం చేశాడు. ఆ రోజు ఆ బట్టలు ఆయన మార్చుకొని పోకపోయి ఉంటే వస్త్రాలు వాసాంశి జీర్ణాన్ని ఎలా విధాయ నవాలి ఉన్నది గర్వపరాణి బట్ట మార్చిస్తాం మాకు తెలియదు. ఈ బట్టలు యొక్క విలువ ఆధ్యాత్మిక జగత్ స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి బట్టలు మార్చాడు అంటే ఎక్కడో ఏదో జరిగిపోతుంది. వాసాంశి జీర్ణం అయిపోయినటువంటి ఆ బట్టని ఎప్పుడైతే ఆయన మార్చడానికి ఒప్పుకున్నాడో ఆ క్షణంలోనే సాయి తన అవతారం పరిసమాప్తి చెందడానికి కాలం వచ్చింది అని గుర్తిస్తున్నాడు. కానీ ఆ ప్రేమ లాంటిది నేను చచ్చిపోతే చచ్చిపోవచ్చు కాదు, కానీ నేను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఆపత్తులు ఉండకూడదు అనేటువంటి దమ్ము మొత్తం ఎవరికైనా సాయి భక్తులు చాలా సాయి భక్తులు. సాయి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మీలో చాలా మార్పులు రావాలి. ఆ మార్పులు అంత సులభంగా రావు. చిన్నపిల్లలతో ఆడుకుని చిన్నపిల్లలకి మార్గదర్శనం చేసే స్థాయిలో మనమే మన జీవితాన్ని మనకు తెలియవు. ఆదిష్టం చేద్దాం, ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణిస్తున్నటువంటి మనం కొన్ని చేయలేనటువంటి విషయాలు ఒప్పేసుకోవాలి. తెలుసా మనకి తెలియదు కదా, తెలియనప్పుడు మీకే మీ సంగతి తెలియనప్పుడు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతారు అని అనుకోవటం. నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాక ఇక్కడ మీకు జాయిన్ అయినప్పుడు ఒక స్నేహితుడు వచ్చాను, చాలా ఇష్టం అంటే అమర్నాథ్ అని అని నేను ఎంపీసీలో జాయిన్ అయ్యాను. ఇంటి మీరు అతను ఎంపీసీలో జాయిన్ అయ్యాడు. అతను కవితానికి వచ్చాడు బెంగాలీ వాడు, హిందీ రాదు అతనికి. నేను పెద్ద హిందీ పండితుడిని అతని దృష్టిలో, అంచేత నాకు స్నేహం చేశాడు. ఇంటర్మీడియట్ అతి కష్టం మీద పాస్ అయ్యాడు, నేను అతి కష్టం మీద పాస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో ప్రమోషన్ ఇచ్చారు వాడు సబ్జెక్ట్లో పోతే. సరే సెకండ్ ఇయర్కి వచ్చాను, ఫెయిల్ అయ్యాను. నా ఫ్రెండ్ నిజంగా ఫ్రెండ్ అనిపించుకున్నాడు. ఫ్రెండ్ మీ చేసే ఫ్రెండ్ ఏంటి, నేను ఫెయిల్ అయ్యాను కనుక వాడు ఫెయిల్ అయ్యాను. సరే మళ్ళా కలిసి రెండోసారి పరీక్ష రాసి పాస్ అయ్యాను. పాస్ అయ్యాక బిఎస్సీ ఫస్ట్ ఇయర్లో చేయాలి. నేను ఎంపీసీ తీసుకున్నాను. వాళ్ళ నాన్న కలకత్తాలో చాలా పెద్ద డాక్టర్, కాశీకి ఏదో కారణంలో వచ్చాడు. కాశీలో కూడా ఈ రెండు మూడు ఏళ్ళు గడిచింది కదా, గడవటం వల్ల ఆయన ప్రాక్టీస్ కూడా బాగా పెట్టకపోయింది. చాలా ఫేమస్ డాక్టర్ గారు, గుండు అంటే ఎప్పటికీ చెప్పుకుంటారు కాశీలో. ఆయన ఏడో ఉండదు అంటే చాలా పెద్ద డాక్టర్ అయ్యాడు. నాకు కొంచెం జ్యోతిష్ శాస్త్రంలో ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు కాస్త రోజులు కూడా కొట్టేవాడిని, చెప్పేస్తాను చెప్పేస్తాను. ఎవడైనా ఏదైనా చెయ్యేలా చూస్తే చాలా మనం చేపెట్టేస్తాను అని వచ్చింది. అంటే అంత పెద్ద డాక్టర్ అయినా కూడా నన్ను అడుగుతూ ఉండేవాడు, అయితే క్యాపడు నేను అతను జాతకం చూస్తూ ఉంటే మాత్రం ఇబ్బంది మీరు అనుకున్నట్టు డాక్టర్ అవుతారు అనిపించదు అని చెప్పేవాడిని. సరే బిఎస్సీ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను. ఇన్ని మాత్రమే నడకండి, మాకు చాలా బాగా ఉంటుంది చెప్పుకునేవాడిని అని చెప్పేసి ఉండేవాడిని. ఎలా చెప్పలేదంటే నేను పాస్ అయ్యాక పాస్ అయ్యాను అనమాట. సరే సెకండ్ ఇయర్ వచ్చాం, కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఒకసారి వచ్చాడు. అమర్నాథ్ ముందు చదవలేదు అమర్నాథ్ అవకాశం. అసలు ఏంటి బలహీనత మీద సైన్స్, మా నాన్న నీకు డాక్టర్ కా డాక్టర్ కా డాక్టర్ ఈ కాకి గోలతో చాలా గందరగోళం అయిపోతుంది నాకు. మా పిల్లలకి అలాగే అనిపిస్తుంది, నేను ఏం చేయమంటున్నాను, నేను చేసే జీవితంలో కానీ నాకు సైన్స్ చన్నీళ్ళలో పెట్టి రిసార్ట్ ఉంది కదా, చన్నీళ్ళలో పెట్టి అంచెల్లా ఏం చేయాలి. నేను ఏం చేసేదే లేదు, కానీ నీకు నిజంగా ఇష్టం లేదు సైన్స్ అంటే ఒప్పుకున్నాను, కానీ నాకు సైన్స్ అంటే ఇష్టమే. సైన్స్ అంటే ఇష్టమైనా నాకు మార్పు కావడం లేదు, దీనికి ఏం కారణం అంటావు. నాకు నిజంగా సైన్స్ అంటే చాలా ఇష్టమే, మార్పులు వచ్చేవి కాదు. సరే ఏదో మా కష్ట సుఖాలు చెప్పుకున్నాం. గంగానది ఒడ్డునే ఉండేది మా ఇల్లు, అంచేత గంగానది ఒడ్డునే ఉంది కనుక పడవ ఒడ్డిస్తున్నాం. పొడవ వేసుకుంటూ మధ్య గంగకి వెళ్ళిపోయి కూర్చున్నాం. అక్కడ వచ్చి గంగానది మధ్యన కూర్చొని ఏం నిర్ణయించుకున్నాం అంటే ఎలాగో మన తల్లిదండ్రులు పెట్టి మన ఆవేదన అర్థం ఏంటి చెప్పాలి. తల్లులారా తండ్రులారా దయచేసి మమ్మల్ని వదిలేయండి, మాకు ఇష్టం వచ్చినటువంటి చదువులు చదువుకోనివ్వండి, మమ్మల్ని పీడించకండి అని ఎలా చెప్పాలి అని ప్లాన్ వేసుకున్నాం. ప్లాన్ వేసుకుంటే పిల్లలకి చాలా పెద్ద అనేది అంటే వాళ్ళ తాతల దగ్గర, తాతల దగ్గరకు అమ్మమ్మ దగ్గరకు బామ్మ దగ్గరకు వెళ్ళిపోతే వాళ్ళు పాప ఓపికగా వింటారు పిల్లల మాటలు. సరే మా అదృష్టం బాగుంది, దానికి 4-5 రోజులు ముందే ముందు యొక్క తాతగారు కలకటానికి వచ్చాడు. నేను చెప్పాను నేను కాపాడకూడదు, నేను వచ్చి మీ తాతగారితో మాట్లాడతాను, నాకు ఇప్పుడు నవ్వుస్తుంది, నేను వచ్చి మీ తాతగారితో మాట్లాడతాను, నువ్వేమి కాపాడకూడదు, మీ బాధ ఆయనకు తెలియజేసి చేస్తాను. వెళ్ళాను, వెళ్ళాక నేను చెప్పాను నేను చేయాలి లేదు అంటే ఏం చేస్తావా అన్నాడు. ఆర్టిస్ట్ అవ్వాలని ఉందని అడిగాడు. నేను మీ నాన్నతో చెప్తాను అన్నాడు. 2 రోజులు ఆ నరకమే అడిగాడు. వీడేమో చదవమంటాడు సైన్స్, వాళ్ళ నాన్నేమో చదవమంటాడు, వాళ్ళ తాతేమో ఇటు చెప్పలేడు అటు చెప్పలేడు, కొడుకుకి చెప్పలేడు కొడుకుకి చెప్పలేడు. సరే చివరికి ఏదో విధంగా రాజీ వచ్చింది, వాళ్ళ అదృష్టం బాగుంది. second year BSc Discount Unit చేసి బెనారస్ హిందూ యూనివర్సిటీలో పార్ట్ ఫైవ్ ఇయర్ ఆర్ట్ కోర్సులో ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను. సరే నేను అతి కష్టాలు మీరు బీఎస్సీ పూర్తి చేశాను, అంతకంటే కష్టపడి ఎంఎస్సీ పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత రీసెర్చ్లో జాయిన్ అయ్యాను. ఈ లోపల అతను ఐటీఐ పూర్తి చేశాడు. అంటే ఇక్కడ నాకు ఆ మూడేళ్ళు ఐటీఐ పట్టిందని అంత ఇంజనీర్ మీకు అంచేత అతి కష్టం మీద ఆయన ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ చేసిన వాళ్ళు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు ఫైన్ ఆర్ట్స్. ఇప్పుడు కూడా ఢిల్లీలో ఒక చిన్న బొమ్మకి ఇస్తాడు, నాకే అర్థం కాదు, ఏదో మోడల్ ఆడుతుంది నాకే అర్థం కాలేదు. 20,000 to 50,000 నుంచి తీసుకుపోతాడు. అంటే రోజుకి అతని ఆదాయం కనీసం 20,000 to 50,000 ఉంటుంది. పోసుకుంటాడు మళ్ళా. నేను వెళ్ళాను ఇప్పుడు ఒక హరిద్వార్ నుంచి వస్తుంది దగ్గర ఆడేది. ఎవరు వచ్చారు పార్టీ, నేను చెప్పాను కదా నాకు మూడు బాగోలేదు, నేను ఆర్టిస్ట్ కదా, వాళ్ళకి ఆ హక్కు నేను మూడు బాగోలేదు, ఆపరేషన్ చేసేవాడు ఆ మాట అంతా ఇక్కడ సైంటిస్ట్ నాకు మూడు బాగోలేదు ఏంటి లేదు మూడు బాగుండ కూడా ఏంటంటే నేను వచ్చాను అంచేదాన్ని ఆలోచించి చెప్పలే వచ్చిన వాళ్ళందరినీ తిట్టి పంపించాడు. అందులో ఇద్దరు 20,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఓన్లీ నేను మీ మూడు బాగుండే అంత చికిత్సలైతే తీసివ్వండి. ఇందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను, మన జీవితాన్ని గురువుకి సమర్పణ చేసుకుంటే మన జీవితాలే కాకుండా మన పిల్లల జీవితాన్ని కూడా తీర్చిదిద్దగలరు. అది మనం చెయ్యం, గురువుకి సమర్పణ చేసుకోం, మిగతా అంతా చేస్తాం. అది కనుక సాయి జీవితం నుంచి మనం మరి సాయి తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నారా? చాలా బాగా అయింది కదా. సాయి తన జీవితాన్ని ఆ స్థాయికి ఎదగైన ముందు ఎలా ఉండేది అంటే ఆయన చెప్పాడు. ఒక ఆవిడ ఉపవాసాలు చేయడం లేదు. ఉపవాసాలు చేయడం అంటే మనకి తెలుసు కదా, ఇవాళ ఉపవాసం ఉంటున్నాము అంటే మూడు రోజుల నుంచి ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. ఏం పండు కొనాలి, ఎన్ని కొనాలి, అట్లు వేసుకోవాలా, ఉత్తమం వేసుకోవాలా, రకరకాల ఇవి ఉపవాసాలు. అలాంటి ఉపవాసాలు పాపం అని చెయ్యలే, నిజంగానే ఉపవాసం చేసింది. సాయి నాకు మంత్ర దీక్ష ఇస్తేనే నేను మంచిగా తీసుకుంటాను, లేకపోతే నేను శరీరం వదిలేస్తాను. ఒక రోజు గడిచింది, రెండు రోజులు గడిచింది, సాయిని మాట్లాడలే. మూడో రోజు పిలిపించాడు. ఆమె పిలిపించి నా గురువే నాకు ఏ మంత్రం ఇవ్వలేదు, నేను నీకు ఎక్కడ ఇస్తాను అన్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని నాకు అర్థమయ్యేంత వరకు అసలు సాయి తత్వాన్ని అర్థం చేసుకుని సాయి చెప్పిన విధానంలో కనుక మన జీవితాన్ని మర్చిపోవాలంటే ఈ సంఘటన చాలు. ఆయన ఎలా జీవించాడు, ఎలా సాధన చేశాడు, ఏ సాధన చేశాడు. 12 ఏళ్ళు నా గురువు దగ్గర ఉన్నాను, ఒకసారి కూడా నా చెవిని ఉండలేదు. పుస్తకంలో రాసినటువంటి వర్డ్స్ తయారీగా చెప్తున్నాను. ఇలా చేయమని ఆయన ఏం చెప్పలేదు. నేను ఆయన మొహం చూస్తూ కూర్చున్నాను, ఆయన నా మొహం చూస్తూ కూర్చున్నాను అంటే నేను చేసింది. అంతకంటే నేను ఏం చేయలేదు. మరి నన్ను మంత్రం ఇవ్వమంటావు, నా గురువే నాకు మంత్రం ఇవ్వకపోతే నేను ఎక్కడ నుంచి ఇచ్చే నాకు ఏ మంత్రాలు తెలియవాలి. ఇది నువ్వు చేయాలి, నువ్వు నా వేరు చూడు, నేను నేను చూస్తాను. ఏమి జరిగినా మీ నిత్య జీవితంలో సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా మీకు నచ్చినటువంటి పరిస్థితులు వచ్చినా నచ్చనటువంటి పరిస్థితులు వచ్చినా పరిస్థితులను చూడకండి, మీరు సాయి చూడండి. సాయి మొహమే మీకు కనిపిస్తుందంటే మీకు చోట ప్రతిది బాగానే ఉంటుంది. ఇక్కడ కూర్చొని చెప్పుకున్నప్పుడు చాలా బాగానే ఉంటుంది. ఆ సంఘటన జరిగినప్పుడు పిల్లిలో సాయి కనిపిస్తాడు కానీ తలుపు వేయాలనిపిస్తుంది. అది ఇప్పుడే జరిగిందా, ఇప్పుడు జరిగింది. మనం చేసేటటువంటి తప్పు అదే. ఈ తప్పు మీద గమనించుకుంటే సాయి విధంగా ఇచ్చిన నుంచి మొదలెట్టింది. నువ్వు మా వైపు చుట్టం మొదలెడితే ఆయన మన వైపు చుట్టం ఎప్పటి నుంచి మొదలెట్టాడో ఇక్కడ మూత పెట్టుకుంటారా, ఆ క్షణం నుంచి చుట్టం. ఒక భక్తురాలకి నేను నీ ఇంటికి వస్తున్నాను భోజనానికి అంటే, నేను ఇంటికి భోజనానికి వస్తున్నాను అంటే అది చాలా ఆనందపడిపోయింది. రకరకాల వంటలన్నీ చేసి వస్తాడు సాయి. నేను జయింది ముందయింది నాలుగైంది రాలే సాయి. ఈ లోపల ఆ పెట్టి రోజు చెప్పుడే చెప్పుడంటే ఏమిటి, ఒక కుక్క నోట కాదో నోటి పిలవడం కోపం వచ్చింది. ఇక్కడికి అక్కడే ఉంది ఆ పైన ఉంటుంది కదా కట్టెలపై కట్టె తీసింది కాకు తీసింది కుయో 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 అంటూ పెట్టారు కుక్క. ఇంకా ఆమెకి ఓపిక లేదు. సాయి తినడానికి తను తినాలి కదా, సాయి వస్తాను అన్నాడు, రాలేదు. దానికి ఎక్కడి నుంచి నేను పూజ చేయాలి? సాయి రాకుండా నేను పూజ చేయను అని నియమం పెట్టుకుందా? మళ్ళా మనం చేసేటటువంటి సైకలాజికల్ మిస్టేక్స్ చూడండి. మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? సాయి రాకుండా నేను పూజ చేయను. టైం అయిపోతుంది కనుక ఈవిడ ద్వారా పరిగెట్టి పెట్టి నువ్వు రాకపోతే నేను భోజనం చేయను కనుక నువ్వు రా అంటే సాయి తదంతర తను వస్తే తను భోజనం చేస్తుందా, లేకపోతే తను పిలిచికొచ్చి ఆయన బలవంతంగా నోట్లో కుక్కి అప్పుడు భోజనం చేస్తావా? వస్తానంటాడు, తను రాలేదు. తను రాకపోతే నువ్వు భోజనం మాని చెప్తే ఆయన రాకపోతే నువ్వు అంత తప్ప ఆయన బలవంతంగా ఇచ్చుకొచ్చి బాబు నాకు ఆకలిస్తుంది నీకు ఆకలి ఉన్నా లేకపోయినా నువ్వు అనుకున్నటువంటి టైం అయినా అవ్వకపోయినా నువ్వు వచ్చి తినమని బలవంతం పెట్టకూడదు వచ్చి కావాలని అంటే ఆయన పాపం కాలేదైనా అనుకుంటున్నట్ట కొడుగులాకి ఇల్లు వేసుకుంటాడు కదా కఫ్ని ఎత్తి చూస్తే కాలం ఒక పెట్టులు కాకపోతే నీ పెట్టి నువ్వే కొట్టేవాడు భోజనానికి వచ్చాను మీ ఇంటికి నువ్వే కొట్టేవాడు అంటే ఏంటి ఏ రూపంలో వచ్చాట కుక్క రూపంలో వచ్చాట ఇప్పటికి మాకు అర్థమయ్యే పాయింట్ కూడా నేను వస్తాను ఈసారి మా కుక్క ఎక్కడైనా కనిపిస్తే ఓం సాయినామంటాం. కుక్క కనిపిస్తే సాయినాం అంటే ఆయన చెప్పినటువంటి ఆ సంగతి మీకు అర్థమే లేదు. ప్రతి చరాచర విశాల విశ్వంలో నేనే ఉన్నాను అన్నది అనుభవటానికి చేసినటువంటి లీలలు అదే అర్థం చేసుకోగలగాలి. దానికి ఎన్ని సంఘటనలు ఆయన చెప్పాడో అన్ని సంఘటనలు చెప్పినా సాయి ఒక్కరి గారు అర్థం కాలేదు. ఈ ఒక్క పాయింట్ అర్థం కాలేదు. ఒకసారి ద్వారకమ్మని గోడ మీద ఒక బల్లి అలా పాడుకోలేదా. చాలా దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడికి బలం ఏమిటి అంటే గురువు అంటే భయం ఉండదు, దూరంగా ఉన్నవాడు కూర్చోయడం భయం ఉంటుంది. దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడికి అది బ్రహ్మాండమైనటువంటి బలం, అసలు వాళ్ళ భయమే ఉండదు. అంచేత వాళ్ళు అడిగారు సాయికి ఈ బల్ల ఏం చేస్తుంది సార్, మరాఠీలో అడుగుతాడు ఈ బల్ల ఏం చేస్తుంది అని. అర్థం పదం లేదు కదా సాయిని అడగవలసి ప్రశ్న మూర్ఖత్వాన్ని అవుతుంది. అంచేత ఈ సాయి తత్వాన్ని అవగాహన చేసుకోవడంలో మీరు మిమ్మల్ని మీరు గమనించుకోండి. మనం ఎన్ని తక్కువ చేస్తున్నాం, నేనలే సాయి ఔరంగాబాద్ నుంచి తన చెల్లె వస్తుంటాను వెయిట్ చేసుకుంటాను. నేను జ్యూబులర్గా అడిగాను, ఆయన జ్యూబులర్గా అని చెప్పాను ఒకటి మాట ఎప్పుడు గుర్తుంది. గురు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ మాట చెప్పినా చెప్తుంది ముందుతో చెప్పినా ఎలా చెప్పినా అది ఫ్యాక్ట్ అయ్యాలి. అసత్యము అనేది వాళ్ళ ముందు నుంచి రానే రాదు. సరే నువ్వుతో ఆ మాట మర్చిపోయేదాన్ని. ఒక గంట పోయాక గుర్ర మీద ఒక వ్యక్తి వచ్చాడు, తన సామర్థ్యం మొన్న 6 తారీఖు రాత్రి కూడా ఒక బల్లి వచ్చింది, కొంతమంది హింసించింది బల్లి సాయి అని. అంతేగా ఇలా దురిపితే బలి పెట్టుబడి బలి పెట్టుబడి దొరికిపోయి ద్వారకా మరి గోడ దగ్గర ఉన్నటువంటి పది ఇందాక ఒక గంట కింద అడిగిన బలి దగ్గర కూడా వీడికి చూసి ఆడుతున్నాయి వెళ్ళిపోయాయి. అప్పుడు వీడికి డబ్బు వచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఔరంగాబాద్ నుంచి. అలాంటి గురువు ఈనాడు కూడా లభిస్తే ఎంతో బాగుంటుంది కదా. ఇలా చెప్పగలిగేవాడు మీకు మనకి తెలియాలి చెప్పి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏలూరులో ఉన్న బల్లి దగ్గరికి విజయవాడలో వచ్చినటువంటి బల్లి వచ్చి మాట్లాడుతుంది. మనకి తెలియాలి, తెలియకపోతే మన జీవితం నాశనమైపోతుంది, మన ఆధ్యాత్మిక సాధన కూడా నాశనమైపోతుంది కదా. మన కోరికలు ఇలాగే ఉంటాయి, గురువు దగ్గర నుంచి అడిగేవి ఇలాంటి చిన్న చిన్నవా. కానీ ఎందుకే చెప్తున్నాను నేను, వాళ్ళు ఏది వాక్కులో మీరు హాస్యానికి ఏదైనా అడిగినా కూడా దాని ద్వారా మీకు ఏదో ఒకటి ఒక పాఠం కనుక నేర్పగలిగితే ఎంత బాగుంటుంది అనేటటువంటి వాళ్ళ సర్వవ్యాపకం చెందినటువంటి ఆ టీచింగ్ మెథడ్స్ బీఈడీ ఎంబీడీ చేయకుండా సార్ ఆ శిర్డి సాయిబాబా జీవిత విధానాన్ని కనుక జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే టీచింగ్ మెథడ్స్ చేయడం పరాకాష్ తెలుసుకుందాం సార్. అంటే ఎందుకు అని చెప్పాడు అక్కడ సాయి తల్లిలో కూడా నుంచి చూడు బాబు, కుక్కలో కూడా చూడు. పోనీ నేను మాస్టర్ నేను అర్థమయ్యా ఒక్కలో సాయి బల్లిలో సాయి ఈసారి బల్లి కూడా కనిపిస్తే నాకు తెలిసిన వీటి కుటుంబాల్లో చాలామంది పని అలవాటు ఉంది. సాయి 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 బలి కనిపించినప్పుడు సాయి సాయి అనుకోవచ్చున్నారు. మళ్ళీ అలాంటి పిచ్చి పనులు చేస్తారేమో అనుకోవచ్చు ఉంది ఆయన జీవితంలో. నాలుగు ఆ ప్రాంతాల్లో ఆయన ద్వారకామాయి బయట కూర్చుని ఉన్నాడు. ద్వారకామాయి బయట ఆయన కూర్చుని ఉన్నప్పుడు ఆఖరి ఇష్టం చాలా అన్నారు ఆయన. చుట్టుపక్కల పరిగెత్తి పెట్టింది సాయి అడగమే పెద్ద అనుగ్రహం. అడిగారు కదా ఆకలిస్తుందని సిద్ధవకులు రకరకాల విభిన్న షార్ట్స్ తయారు చేయగలిగే పెట్టి వంటకాలు ఎవరికి తయారు చేసుకుని వచ్చింది. ఇదిగో సాయి చేశాను ఆ పక్కన కుక్కకి ఆ పక్కన బావికి దానికి పెట్టేట ఈగలు వచ్చాయి దాని మీద ఆయన ఎలా చూసుకొని కూర్చున్నాడు. ఈగలు ఈగటి ఊళ్ళు మళ్ళీ పెట్టింది నేనేమో మీకు ఆకలిస్తే అని తెచ్చాను నేను ఈ ఆహారం దాన్ని పెట్టి నూతినో ఏం చేయడం ఏంటి దాన్ని పాట కడుపు నిండితే నా కడుపు కూడా నిండింది అని ఆ పని మనం చేయగలుగుతున్నాం. మనకి ఆకలి ఇస్తున్నప్పుడు మనం భోజనం చేసేస్తున్నామని చెప్తా ఈ మీకు ఆకలి వేస్తుంటే ఈ సృష్టిలో చాలా జీవులకి ఆకలి వేస్తుంది. ఆ ఆకలిగా ఉన్నటువంటి జీవులకి ఏదైనా మనంతా మనం చేయగలిగినటువంటిది ఏదైనా చేయగలమా అనే ఆలోచనే రాదు. హాయిగా మనం భోజనం చేసేస్తాం. మనం చెప్తాం కూడా పిల్లలకి ఒక్క మెతుకు కూడా మిగలకూడదని. ఏదైనా ఒక మెతుకు మిగిలితే చీమో ఏదో తింటుందేమో పాపం దాన్ని కట్టినా మీకు ఇష్టం లేకపోయినా మీకు పాలిస్తుందైనా తింటుందేమో కనీసంలో ఏమి మిగలకూడదు. మన జీవిత విధానంలో ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. మీకు ఆకలి వేస్తూ ఉంటే సృష్టిలో ఇంకా చాలా జీవాలకు కూడా ఆ క్షణంలో ఆకలి వేస్తూ ఉంటుంది. అంచేత నువ్వు ఆహారం తింటున్నప్పుడు పెద్ద పెద్ద జంతువులకి ఏం పెట్టే కదా ఒక ఏనుగు తీసుకొచ్చి పెట్టడం ఒకటి రాస్తారు దాని ఎక్కడి నుంచి పోషిస్తాను ఏమక్కర్లే. మీరు తింటున్నప్పుడు బయట పెట్టిన మెతుకులు సాయికి పెట్టున్నాం అంటే అర్థం ఏంటి శుద్ధి సాయికి పెట్టున్నాము కాదు సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మను నేను గుర్తించగలుగుతున్నాను అన్న భావంతో పెట్టండి అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను మర్చిపోయా మాస్టర్ ఇంకా రేపటి నుంచి పెడతాను రేపటి నుంచి రేపటి నుంచి అంటే పెట్టలేదు ఏది చేయదలుచున్నా ఈ క్షణం నుంచి చేయండి ఈ అలవాటు చేసుకోండి సాయి తత్వం అర్థమైనట్టే మీకు మీకు ఆకలి వేస్తూ ఉంటే ఇతరులు ఆకలి కనుక మీరు తీరుస్తే ఖచ్చితంగా మీ ఆకలి తీరుతుంది అని సింపుల్ లాజిక్. సాయి యొక్క జీవితంలో ఇలాంటి కథలన్నింటినీ కనుక మనం అవగాహన చేసుకుంటూ వెళ్తే ఐదు ఆరులో ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ దొరికితే ఆ ఫండమెంటల్స్ ప్రిన్సిపుల్స్ మనం చర్చించుకుని ఆపేదాన్ని మీకు ఏంటి మొట్టమొదటి ఫండమెంటల్ ప్రిన్సిపుల్ సాయి తత్వంలో ఏంటి అంటే రుణానుబంధం. ఫండమెంటల్ ఆధ్యాత్మికతకు సాయి చెప్పడమే కాదు ఏ గురువైనా చెప్పేది అదే రుణానుబంధ రూపేణా తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఏదైనా కూడా మన దగ్గరికి ఎవరు వచ్చినా ఆఖరికి ఒక దోమ వచ్చి మిమ్మల్ని కాటు వేసినా సాయి చెప్పేది ఏంటి అంటే రుణానుబంధమే. ఎవరు మీ దగ్గరికి వచ్చినా లేకపోతే మీ దగ్గర నుంచి ఎవరు ఏది తీసుకున్నా కూడా రుణానుబంధమే. ఈ రుణానుబంధం ఈ జన్మదే కాదు అనేక జన్మల నుంచి మీ దగ్గరికి వస్తున్నాను. ఒకసారి ద్వారకా మాయలో సాయి బాబా కూర్చుంటే కొంత మేకలు తీసుకుని వెళ్తున్నాడు ఒక వ్యక్తి 32 రూపాయలు ఇచ్చి 32 రూపాయలు మాస్టర్ మీరు సినిమాకి వెళ్తే 50 రూపాయలు ఉంది కానీ 32 రూపాయలు ఎప్పుడు 1880 సరే చెప్తున్నాను అప్పుడు 32 రూపాయలు అంటే చాలా ఖరీదు ఎక్కువ 32 రూపాయలు ఇచ్చే నేను 2 మేకలు కొనుక్కుంటాడు. కొనుక్కుని వాటికి తిండి పెట్టుకుంటే శిష్యులు గురువుకి పాఠాలు నేర్పుతారు ఇంకా ఈ చెవిలో జోరీయరు 32 రూపాయలు ఇచ్చి మీరు మేకలు కొనేశారు 32 రూపాయలు ఇచ్చి మేకలు కొనేశారు మీరు మోసపోయారు సాయి సర్వజ్ఞుడు ఒక చెప్తావు సాయి మీరు మోసపోయారు. సో మన మాటకి అర్థం ఉండదు గురువు దగ్గర ఏం మాట్లాడుతున్నామో మనం ఏం చేస్తున్నామో ఆ అవేర్నెస్ కనుక మన దగ్గర ఉంటే గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో మనకి ఒకరి దగ్గర పెట్టుకుని తెలుస్తుంది. ఓ పక్క ఒక్కడు ఏం చెప్తున్నారు సాయి సర్వజ్ఞుడు సాయి సర్వసమర్థుడు సాయి సర్వగా అతను 32 రూపాయలు ఇచ్చి 2 మేకలు ఎందుకు కొన్నాడు అని మనం ఆలోచించాలి తప్ప చెవిలో చదివిగా ఇంకా మీరు తప్పు చేశారు సాయి మీరు తప్పు చేశారు సాయి చివరికి సాయిబాబా కూడా అమ్మాయి వచ్చిందేమో కథ చెప్తూ ఉంటాం కదా ఇద్దరు దొంగలు ఒక వ్యక్తి ఒక మేకను తీసుకెళ్తూ ఉంటే చూశాక చిన్న మేక తెలుసున్న కదా మీకు వాళ్ళకి ఆ మేకను ముందుకు తినాలనిపించింది కానీ ఆ వ్యక్తి వాళ్ళిద్దరికంటే కొంచెం బలంగా ఉంటాడు. అంచేత వాళ్ళ దగ్గర నుంచి పొట్టి లాక్కునే పరిస్థితి లేదు కనుక వాళ్ళిద్దరూ వచ్చిన మంత్రంగా వేస్తున్నారు. ఒకడు వచ్చాడు ముందు వాళ్ళకి అదే సరికని వెళ్తున్నారు చక్కలో అన్నట్ట కుక్క కాదయా లేక అన్నట్ట. ఇంకా అంత దూరం వెళ్ళాక రెండోవాడు వచ్చాడు అదే సార్ మీరు కుక్కని చేస్తున్నారు వీడికి అమ్మా వచ్చింది కాదయ్యా లేకేది లేకని చెప్పాడే ఇప్పుడు కనిపిస్తుంది మేకని ఆయన దుకాణం వాడు వాడికి చెప్పాడండి మేకని మేకనే చెప్పాడే అని కొనుక్కు వెళ్తున్నాడు అన్నారు. మళ్ళా మొదటి వాడు మార్గదర్శనం వచ్చి ఇంతగా వాడు వెళ్తున్నాడండి కుక్కలే వెళ్తుంది బయటిపై మీరేనా అది అన్నట్ట ఇంకా వీడికి అమ్మా వచ్చింది లేక కాదు కుక్కేదేమో అని ఇలా ఎత్తుకు వెళ్తూ ఉంటే నవ్వుతారేమో చెప్పేసాడు ఆ మేకని అక్కడ ఉద్దేశించి వెళ్తాను. మనుష్యుడి యొక్క మాటకి ఇలా ఇస్తాను మనకు అని నిన్న దత్తపీఠ స్థాపనలో కూడా గుమిడి ఒక గూడిద గుమిడిగా ఒకసారి మీరు చుట్టూ తిప్పి బయట కొట్టేయండి అంటే ఈ గూడిద గుమిడిగా ఎక్కడ కొట్టు మాస్టారు ఇంకో గూడిద గుమిడిగా ఎక్కుతుంది ఆ గూడిద గుమ్మడి కొట్టాలి ఏమయ్యా మీకు నల్లపిల్లి కథ తెలుసా అని తెలియదు అండి. అతిక్రమం మాట్లాడుకోకూడదే తిరిగి ఎప్పుడైనా రాను నల్లపిల్లి కథ చెప్తాను నేను ఈ గుడి గుమ్మడికాయ అంటే ఉంటుంది ఇక అర్థం అవుతుందని అతను రాలే తెలుసునే మాకు నల్లపిల్లి కథ ఏంటో మీకు తెలుసా నల్లపిల్లి కథ ఏంటో వస్తుంది లేదా చెప్పాల్సిన అవసరం లేదా కొంతమంది తెలియక నల్లపిల్లి కథ తెలుసున్న వాళ్ళు మీరు వినకండి మిగతా వాళ్ళు వినండి నల్లపిల్లి కథ ఏమైంది అంటే ఒక ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి బ్యాంక్ ఆఫీసర్ ఆ బ్యాంక్ ఆఫీసర్కి ప్రతి పూర్ణిమ నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అలవాటు ఇచ్చట ఆ ఊళ్ళో ఉన్నటువంటి పురోహితులు ఎవరు దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా బాగా పూజ చేయించేటటువంటి పురోహితుల దగ్గరికి కలుపుకుని ఆ పురోహితుల దగ్గరికి వెళ్ళి ఈ పూర్ణిమ నాడు తప్పనిసరిగా రావాల్సిమే అన్నాడు. దేనికంటే సత్యనారాయణ వ్రతం చేయించడానికి అని వచ్చాడు. సరే వెళ్ళిపోయాడు మళ్ళా రెండో పూర్ణంకి మీరు తప్పనిసరిగా రావాలన్నాడు. మూడో పూర్ణమైతే నాలుగో పూర్ణమైతే ఐదో పూర్ణమైతే కుదరదు 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 అని వచ్చినప్పుడు ఆ పూర్ణికి 10 రూపాయలు 15 రూపాయలు చేతులు పెట్టుకున్నాడు కనుక అతనికి ఏమీ అవలేదు. కానీ ఇతను కొంచెం జిజ్ఞాస వచ్చింది ఏంటైనా కుదరకపోయింది మీరు బాగా ఉన్నారు కదా 5 పూర్ణిమలు అయిపోయినప్పటికంటే 5 రోజులు దానిపై లంబంటూ ఉంటారు వచ్చిన డబ్బు ఇచ్చి పంపిణీ చేస్తున్నారు అని ఏం చెప్పంటారు నల్లపిల్లి దొరకలేదన్నాడు. కూరగొక్కున్నాడు ఇప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం కదా చేయించేది నల్లపిల్లికి దానికి సంబంధం ఏంటి అని అదంతా మాకు తెలియదు మా కుటుంబం అంతే అని సరే ఇంట్లో పెద్దవాళ్ళని అడిగారు చాలా పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఏం లేదు మన ముత్తాల ఇంట్లో కూడా ఈ సత్యనారాయణ వ్రతం ఆచారంగా చేసుకోవడం అలవాటు ఉంది. మన ఇంట్లో ఒక నల్లపిల్లిని పెంచుతూ ఉండేవాడు మనం ఈ ప్రసాదంలో ఇంటిని పాటు చేసేది కనుక ఆ నల్లపిల్లిని బయట కట్టేసేవాళ్ళం పల్లెటూరులో రెండు రాత్రులు అది మా ఇంట్లో నల్లపిల్లి బయట కట్టామంటే ఇంట్లో ఊరిలో వాళ్ళకి తిరిగకుండానే అర్థమైపోయి చెప్పకుండానే వీటింట్లో సత్యనారాయణ దొరుకుతుంది అని మేమే ఇన్విటేషన్ ఇవ్వట్లే మా ఇంటి బయట నల్లపిల్లి కట్టేస్తే సత్యనారాయణ దొరుకుతుంది అని తెలిసిపోయి రెండో రాత్రులు ఏంటి ఆ పిల్లిమా
ఏర్పడుతుంది బ్రాహ్మి
అంటే మేము ఒకసారి మా బంధువు ఇంటికి ఒకసారి వెళ్ళాము మన ఇంట్లో చిన్న కుక్క పిల్లలు మా ఇల్లు వచ్చారు రా అన్నారు ఆ కుక్క పిల్లలు కుక్కకి మీరు మా ఇల్లు వచ్చారు నిజంగా జరిగిన సంగతి అంచేత ఎప్పుడు చెప్తూ ఉంది మనం అంత ప్రేమగా చూస్తుంటాం మన పక్కన ఏం చేస్తాం అదే ఏం చేస్తాం అంటే ఏం చేస్తాం కదా అంచేత బయట కట్టేసేవారు అన్నారు పిల్లలు అప్పటి నుంచి అమ్మాయిని మా ఇంట్లో సత్యనారాయణ తీసుకోవాలి అంటే నల్లపిల్లి కట్టాల్సిందే. ఈ కొత్తగా వచ్చిన ఈ ఊరికి నల్లపిల్లి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. నీకైనా తెలిస్తే పుణ్యం కట్టుకో బాబు అప్పుడు సత్యనారాయణ చేసుకోలేకపోతున్నాం అది గుడి గుమ్మడికాయ ఆ గుడి గుమ్మడికాయ అయితేనే ఈ గుడి గుమ్మడికాయ అవుతుంది. దాని వెనకాలం నుంచి అపరాధం తెలిస్తే గుడి గుమ్మడికాయ ఎందుకు కట్టుకున్నాము సాయి తత్వంలో కూడా అదే మనకి అర్థం కాదు. సాయి ఇలా చేశాడని అనుకుంటాం తప్ప ఏ పరిస్థితుల్లో సాయి ఎలా చేయవలసి వచ్చిందో మనకు అర్థం అవుతే యూ నిన్ నాట్ ఇమిటేట్ మీ అండ్ మీరేం ఇమిటేట్ చేయట్లే ఆయన విభూతి తీసి ఇచ్చాడు రోగ నివారణ అయింది. మీరు మట్టి తీసి ఇవ్వండి రోగ నివారణ అవుతుంది, అక్కడ విభూతులు ఏం లేదు. నిజంగా విభూతులనే అనుకుంటే మనం ఇచ్చిన మార్పు రావాలి కదా. అంటే అక్కడ ఆ ఇచ్చినటువంటి వస్తువులో ఏం లేదు. లారీ మహాశయ యొక్క జీవితంలో విత్తేశ్వరుడి అంటే లారీ మహాశయ యొక్క శిష్యుడు, ఆయన శిష్యుడు యోగానంద పరమహంస యోగానంద పేరు మీకు చాలా మంది తెలిసి ఉంటుంది. కానీ పరమహంస యోగానంద యొక్క గురువు పేరు కొంచెం తక్కువ మంది తెలుస్తుంది. విత్తేశ్వరుడి అతను ఆ సందేశాశ్రమం స్వీకరించక ముందు ఇంక చచ్చిపోతాడు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. ఇంక చచ్చిపోతాడు అనుకున్నాడు. ఆ రోజు రాత్రి పరిగెట్టుకుంటూ అతని స్నేహితుడు వచ్చి స్వామి గోపాలు తప్పడు కలిపితే ఇలా అవుతాను, ఇక్కడ ఆవుతం దీపం వండుతోంది, అక్కడ ఆవుతం ఉంది కదా దీపంలో ఆవుతం తీసుకుని వెళ్ళి అతని నోట్లో రెండు చుక్కలే బతుకుతాను బతికాడు. ఇలాంటి చెప్తే మేము చేస్తాం కదా మాస్టర్, ఈసారి ఏదైనా సీరియస్ కేసు వస్తే ఆవుతం దీపం తెచ్చుకుని వెలిగించుకుని మరీ అందులోంచి రెండు చుక్కలు వేస్తాము అని చాలాసార్లు చెప్పాను. అంతా మీడియన్సే అవతంగా లేదు, వాళ్ళ సంకల్పంలో ఉంటుంది, గురువు యొక్క సంకల్పంలో ఉంటుంది మ్యాజిక్ అంతా కూడా. మనం ఏం చేస్తాం, ఇవి చూస్తాం, ఏం చేశాడు ఇలా కాదు, ఈ కాలు మీద వేడి ఇలా పెట్టాడు, ఈ చెయ్యి ఇలా ఉంది, నేను ఇలా పెట్టి చూస్తున్నా, ఆయన ఎందుకు పెట్టాడో అలా అత్త ఆయన పెట్టాడో లేదో మనకు తెలియదు. కోసం కొట్టదు సాయిబాబా విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ప్రణామబద్ధము మొట్టమొదటి చెప్పిందని సాయి చెప్పింది. 32 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను కదా, ఇదంతా ఎన్ని చెప్పాను మీరు మర్చిపోయారేమో. ఇదంతా ప్రణామబద్ధం గురించి చెప్తా చెప్పాను. 32 రూపాయల నాటిపోయినాను కొనుక్కుంటాం. విసిగెత్తిపోయి మళ్ళా కూడా మీ గురువు దగ్గరికి వెళ్ళి నాకలు అయిపోతారేమో. కిందటి జన్మ మీరు అవ్వలేదు ఆధార చిన్నటి జన్మలో వీళ్ళు మేము ఒకే గురువు శిష్యులు. అంధానుసరణ మేకలు అన్నా గొర్రెలు అన్నా అంటే బ్లైండ్ ఫాలోయింగ్, తెలియకుండా గురువు చెప్పింది ఏదో చేశారు తప్ప ఆ గురువు ఏం ఉద్దేశంతో చెప్పాడో అది మీరు చేయలేదు. అక్కడనే మనం జాగ్రత్తగా మీరు చదవండి, అర్థమవుతుంది నేను చెప్పిన ఉద్దేశం. బ్లైండ్ ఫాలోయింగ్ ఎనీ టీచర్ వేస్ట్, ఏమి లాభం లేదు. గుడ్డిగా గురువుని కనుక ఫాలో అవుతే ఫాలో అవ్వకండి, ఇట్ ఈస్ బెటర్. లేకపోతే గ్యారంటీగా మీరు ఏమవుతారు నెక్స్ట్ మంత్లో. నేను చెప్పడం లేదు, సాయి చెప్పాడు నాకు లేదు జాగ్రత్త. జోక్యం కాదు, నోట్తో చెప్పినా థ్యాంక్ యూ. ఒకవేళ మీరు నిజంగా మేక శరీరాన్ని కారులో అవ్వకపోయినా మేకలు గ్యారంటీగా అవుతారు. మేకలు అంటే ఏంటో అనుకుంటారండి మీరు, లీడర్స్ అందరూ మేకలు. మీరు లీడర్స్ అవ్వడం లేదు కదా, ఉన్న పర్వాలేదుగా నిజ స్వరూపం అర్థమవుతుంది. అంతేగా లీడర్స్ అందరూ మేకలే ఎందుకంటే లీడ్ చేసేవాడు ముందుంటాడు కదా మాస్టర్, వాడు మేకలు ఎలా అవుతారు, వాడు లీడ్ చేస్తున్నాడు కదా అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతున్న రోజుల్లో, ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది గుర్తుంది కదా 15th Louis కాలంలో 16th-17th century అప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు. అప్పుడు ఆ రెవల్యూషన్ జరుగుతున్నటువంటి రోజుల్లో ఒక లీడర్ని ఒక ఫ్రెంచ్ న్యూస్ పేపర్ రిపోర్టర్ రెస్టారెంట్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నట్ట. ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ కాలంలో ఆ రెవల్యూషన్ టైంలో నినాదాలు వచ్చుకుంటూ పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఆ రెస్టారెంట్ నుంచి ఒక పెద్ద ప్రొఫెషన్ ముందుకు వెళ్తున్నారు కదా. వీళ్ళిద్దరూ టీయో ఏదో కాలంతో చాలా ఫాస్ట్గా డిస్కస్ చేసుకుంటున్నారు ఆ విషయాన్ని. డిస్కస్ చేసుకుంటూ ఉంటే గమకులు తల పైకి చూస్తే సగం పైగా 2 మైళ్ళ పొడుకున్నటువంటి ఆ ప్రొసెషన్ దాటిపోయి వెళ్ళిపోతుంది. గమకులు వెళ్ళొచ్చాడు లీడర్, ఆ ప్రొసెషన్ ఉంటే దాని లీడర్ నేనే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు నేను ముందు ఉండకపోతే నాకు చాలా లాస్ వస్తుంది తప్ప ప్రెసెంట్ కోర్టుని వదిలేసి గౌరవంగా ముందుకు వెళ్ళాడు. ఈనాటి లీడర్స్ లీడర్స్ కాదు, ప్రజాభిప్రాయానికి అనుగుణ్యంగా వాడు ప్రవర్తిస్తారు. లీడర్ ఏం చేయాలి, ప్రజాభిప్రాయాన్ని మార్చాలి వాడు కదా. ఇప్పుడు ఏం చేస్తాం లీడర్స్ అంటే ప్రజాభిప్రాయం ఏం కావాలనుకుంటున్నామో దాన్నే పట్టుకుని వీళ్ళు మాట్లాడలేదు కనుక వీళ్ళు కాస్త వాగ్దాడు కానీ మాట్లాడుకుంటారు, వీళ్ళు లీడర్స్ కాదు. అంటే వీళ్ళందరూ కిందటి జన్మలో సాయిబాబా యొక్క భక్తులే ఉంటారు. అంచేత మేక అంటే మేక అని అనుకోకండి, ఆ ప్రిన్సిపుల్స్ మీరు అర్థం చేసుకోండి. మానవ కరెక్ట్గా మీకు అర్థం కాకపోతే బాబాకి ఆ సంబంధాలు తెలుసు కనుక తన దగ్గర ఉంచుకునే వాటిని లైన్లో పెడదాం అనుకుంటే లైన్లో పడని విధంగా మనం అరే జపం చేసుకుంటున్నావా ఎప్పుడు ఎందుకురా ముసలాడు రేపు నీ కొడుకు నీ కోడలు నీ ఇంటి నుంచి గెంటేస్తారు కదా గ్యారంటీగా గెంటేసినప్పుడు ఎందుకు నాశనం మనకి ఇప్పటి నుంచి ఇంటికి అయ్యాయి గొడవ కానీ మా కులీగులో ఒక అతను మేళాల చరిత్ర మీద ఇంటి చేశాడు నాకు ఈ విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంది కనుక కెమిస్ట్రీ లెక్చరర్ని కూడా ప్రతిరోజు నా దగ్గర నుంచి డిస్కస్ చేస్తూ ఉండేవాడు ఒకరోజు కళ్ళంతా అలా కళ్ళంతా ఎంతగా వాచిపోయింది అతను ఇంకా పలకరిస్తే ఎడ్చేసేటట్టు వచ్చాడు నా దగ్గరికి కాలేజీలో ఎంత అన్యాయమో ఎంత అన్యాయం అంటే ఏంటి అన్యాయం ప్రహ్లాదం ఎన్ని కష్టపెట్టేది కూడా నాన్న నారాయణ 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 అనుకుంటూ ఉంటే ఇంకొకగా నువ్వు చదువుకో అని చెండా ఎవరు పేరు అనుకులేదు ఆ గురువు దగ్గర చెండా మార్కుల దగ్గరికి పంపిణీ చేశాడు ఇక్కడ కొట్టాడు చావు కొట్టాడు నాకు ఎంత చాలేసిందో ఇంతలా కూడా బాధపడాలి ఇంకా గ్రహాలను చూసాను చిన్న గ్రహాలు చెప్తే నేను చదివాను కానీ నాకేం బాధ కనిపించలేదు ఆయన బాధ చూశాక అనుమానం ఇస్తుంది అసలు బాధ ఇలా పడాలా సరే ఇంతకీ ఒక ఏం చేయమంటా ఉన్నాను అసలు ఇంకేంటే సరే నేను కొడుకు ఏం చేస్తున్నావు నేను తెలియదు అక్సెప్ట్ చేర్పించాను నేను ఎక్కడ చేర్పించో ఏం లాభం లేదు రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించాను చావుకుంటూ చెప్తారు వాళ్ళకి అదేంటయ్యా నారాయణ నారాయణ చూసారా మన జీవితాలు ఎంత నాటకీయంగా ఉంటాయి మన కొడుకు యాక్సెప్ట్ చదవాలి కానీ మీరు పైకి మీరు చెప్పేది ఏంటి నేను చాలా ప్రధాన చరిత్ర చూస్తే ఎలా కడప నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ నెల ఒక రుణాలు పొందుతున్నాను నటన ఎక్కడ జరుగుతుందో అక్కడ పొందాయను నటన ఒకరు లివ్ ఫుల్లి గోల్ హాల్పింది సంపూర్ణంగా మీరు ఎక్కడ జీవిస్తున్నారో అక్కడ ఆ గోల్లో యథాతథంగా జీవిస్తే చాలు మీరు ప్రకృతి యొక్క అనుగ్రహానికి పాత్రలు అయిపోతారు రుణాలు పొందని ఎలా దాకా చెప్పాడు చాలా విషయాలు చెప్పాడు శ్యామ గురించి వాటి గురించి మీతో మూడు వందల జన్మల గురించి నాకు సంబంధం ఉంది అలా వాటితో 75 జన్మల గురించి సంబంధం ఉంది పేరు గురించి చెప్పడం ఎందుకంటే మన మీద అనవసరం సాయి అక్కడ చెప్పిన విషయం ఏంటో అవగాహన చేసుకోండి నిత్య జీవితంలో మనం ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే ఇట్ ఇస్ నాట్ బై ఛాన్స్ ఏదో మీరు ఎంతో చూశారు చూసి వచ్చేసారు అనుకుంటారు రుణాలు పొందడం ఉంటేనే యూమెన్ టేక్ బిజినెస్ జరుగుతుంది రుణాలు పొందడం లేకపోతే మన ఇంటి పక్కనే ఉంటారు మనుషులు వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండదు ఎక్కడో గుంటూరులో ఉన్నటువంటి నేను అనేక ఊళ్ళలో ఉన్నటువంటి మనం ఎందుకు ఇక్కడ కలుస్తున్నాం రుణాలు పొందాం రుణాలు పొందడం ఉంది అంటేనే అర్థం ఏంటనమాట దేర్ మస్ట్ బి సంథింగ్ టు బిగిన్ అండ్ దేర్ సంథింగ్ టు బిగిన్ మీరేదో ఇవ్వాలి ఏమి ఇస్తున్నారు మీరు మీ ప్రయాణం ఇస్తున్నారు మీ కాలాన్ని ఇస్తున్నారు మీ సమయాన్ని ఇస్తున్నారు కదా నేను నా ధ్యానాన్ని ఇస్తున్నాను అంతేనా అస్తమానం నేను ధ్యానం ఇవ్వటం మీరు ధైర్యం ఇవ్వటమే కాదు ఒకసారి మీరు కూడా నాకు చాలా నేర్పుతూ ఉంటారు అందరూ ఇంటరాక్షన్ ఒకరికొకరికి నేర్పేటటువంటిది ఇది రుణాలు పొందుతాం సాయి జీవితంలో ఈసారి సాయి చరిత్ర పుస్తకం చదువుతున్నప్పుడు దేని మీద నేను చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను రెండోది సాయి చెప్పినటువంటి సూక్తులలో సబూరి ఏ గురువు దగ్గరికి మీరు ఫలితాలు పొందాలన్నా ముందు రుణాలు పొందడం తెలుసుకోండి ఆ గురువు దగ్గర నుంచి మీరు ఏం పొందదలుచుకున్నారో ఆ గురువు మీకు ఏం పొందదలుచుకున్నారు ఇది మీకు స్పష్టమైన అవగాహన లేకపోతే చాలా గొప్ప టీచర్ట తెలుసా అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నీ నేర్చుకుంటున్నారట అంటే ఈ మాట విన్నాడు ఒకడు గబగబ తన పుస్తకాలన్నీ చదువుకున్నాడు వెళ్ళిపోయాడు ఆ గురువు దగ్గర చాలా పద్ధతి ఉంది ఆ గురువు దగ్గర సరే రెండు రోజులు వెయిట్ చేశాక ఆ గురువుకి వెళ్ళి గురువు గారు మీరు చాలా బాగా చెప్తారంటే ఈ మాట నాకు అర్థం కాలేదు చెప్పండి కాస్త నేను వెయిట్ చేస్తున్నాను అంతవరకు మీ సెక్రటరీ కావాల్సినంత అనుకో దగ్గర చెప్పాడు కావాల్సినంత గురువులు చెప్పించుకొచ్చారు నేను చెప్పండి అన్నాడు సరే దీని ఆయన పుస్తకం అన్నాడు సరే ఏదో ఎకానమిక్స్ పుస్తకం తీశాడు నేను ఎకానమిక్స్ లెక్చరర్ కాలేయాలి కెమిస్ట్రీ లెక్చర్ అని ఎకానమిక్స్ లెక్చర్ నాకేం తెలుసు ఎకానమిక్స్ లెక్చర్ దగ్గరకు గురువు దగ్గరికి వెళ్ళి అసలు మీరు ఆ గురువు దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో తెలుసుకుని వెళ్ళాలి కదా అదేం తెలుసుకో ఆ గురువు ఏదో చాలా మంచి గురువుతో వెళ్ళిపోదాం మనం గురువు దగ్గర నుంచి మీరు రుణాలు పొందుకుంటే ఆటోమేటిక్గా గురువు దగ్గరికి వెళ్ళాల్సి చాలా సహజంగా జరిగిపోతాయి ప్రక్రియలు. ఈ రుణానుభవం తెలుసుకున్న తర్వాత ఆధ్యాత్మిక జగత్తులో మీకు తెలియాల్సింది సబూరి. అది ఉండదు. సబూరి అంటే ఏంటి? మీరు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మీకు నచ్చేటటువంటి పరిస్థితులకి ఎంత తొందరగా మీరు మారగలిగితే మారిపోవాలి అని మీరు అనుకుంటూ ఉంటారు గురువు అనుకోవడం. ఇంకేత పరిస్థితులు కల్పించింది గురువే కనుక మీరు ఏ పాఠం నేర్చుకోవాలో ఆ పరిస్థితుల నుంచి ఆ పాఠం కనుక మీరు నేర్చుకుంటే 95 జూన్ కాలిఫోర్నియాలో సంఘటన జరిగింది. ఒక కోటీశ్వరి అది విచిత్రమైనటువంటి జబ్బుతో బాధపడుతున్నాడు. ఆ జబ్బు ఏంటో ఎవరికి డాక్టర్ని కానీ నిజంగా జరిగినటువంటి సంఘటన నాకు పేరు గుర్తు రావడం లేదు. విచిత్రమైనటువంటి జబ్బు అది కాళ్ళు కలపలేడు చేయగలపలేడు. ఆ రోగానికి ఇంకా మందు లేదు. ఏం చేయాలి? చచ్చిపోతాడు గ్యారంటీగా. 3 నెలలో 4 నెలలో ఆశ్రమంగా వదిలేశాడు. హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ చేతులు కాళ్ళు ఆడినటువంటి పిల్లలకి కొన్ని లక్షల డాలర్లు ఖర్చు పెట్టి వాళ్ళకి కావాల్సిన పరికరాలని అమర్చుకుంటూ వాళ్ళకి సేవ చేస్తూ కూర్చున్నాడు. 3 నెలల తర్వాత జరిగింది ఏంటంటే ఆయన రోగం లేదు. మూడు నెలల తర్వాత తన ఆస్తిని అంతా పక్కన పెట్టేసుకుని తన జీవితాన్ని తాను ఆ రోగగ్రస్తులైనటువంటి వ్యక్తుల సేవలో గడపడం ఎప్పుడైతే మొదలెట్టాడో ఆ రోగం ఎందుకు పోయింది? సహనం రుణానుబంధం ఉంటుంది సరే, కానీ ఆ రుణానుబంధం తీరడానికి టైం పడుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు రుణానుబంధం తీర్చుకోలేదు. మీ పెళ్ళాలను కానీ మీ పిల్లలను కానీ మీరేం తీర్చేసుకోలేరు. మీ జన్మకంతే మీరు చేసేది ఏంటే మీరు చేయవలసింది, మీరు చేయదలుచుకున్నది మనస్ఫూర్తిగా చేయండి. ఇప్పుడు ఈ పీడ అవుతుందిరా బాబు, నేను కాశీకి వెళ్దాం అనుకుంటున్నాను, అప్పుడే మీకు తెలిసే పరీక్ష జరుగుతున్నాయి, నేను వెళ్ళలేకున్నాను. వద్దది మీ డ్యూటీ అంతే. అదే సద్గురి అంటే, సహనం అంటే మీరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఆ క్షణంలో ఉన్నారో అదే కరెక్ట్. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అలా జీవించడం తెచ్చుకోండి. అదే ఆయన తన జీవితంలో నేర్పించి చూపించాడు. ఒక ముస్లిం ఫకీర్ ఈయన నా శిష్యుడు అన్నాడు బాబా. శిష్యుడేనా అన్నాడు బాబా. ఇంట్లో పదవుడు సందర్భం మోకాడు ఎవరికి అర్థం కాలే. కానీ ఫకీర్ ఉన్నదే నా శిష్యుడు సాయిబాబా అన్నాడు. అవును ఇప్పుడు నా శిష్యుడు అన్నాడు. వాళ్ళ దాంట్లో ఏదో అభివృద్ధి అభివృద్ధియో ఎక్కడో తీసుకెళ్తాడు. అక్కడ శిష్యుడిలాగే జీవిస్తాడు సాయిబాబా. తర్వాత ఏదో కారణాల వల్ల వాడికి బుద్ధి వస్తుంది. తర్వాత బాబా వచ్చేస్తాడు. అలాగే ఇంకోసారి ఒక వస్త పదమా సాయిబాబాని ధీ అన్నాడు. కుస్తీ పడదాం అలా ఉన్నాడు. కుస్తీ పడితే నువ్వు కనుక ఓడిపోతే నేను చెప్పినట్టు చేయాలి, నేను ఉండాలి. నేను ఓడిపోతే ఈ ఊరు వచ్చి వెళ్ళిపోతానన్నాడు. సాయిబాబా ఓడిపోయాడు. 7 రోజుల పాటు ఆ వ్యక్తి చెప్పినట్టే జీవించాడు. తర్వాత ఆ వ్యక్తికి మనసు మారిందో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఆ వ్యక్తి ఊరి విడిచి వెళ్ళిపోయాడు. సాయిబాబా తన జీవితాన్ని జీవిస్తున్నాడు. నిష్ఠ సబూరి తేక అర్థం చేసుకుంది. మనకు నచ్చనటువంటి జీవితాలలో వాడెవడో వచ్చి యుద్ధం చేస్తే ఎక్కడో మంటల్లో పడిపోతున్నటువంటి పిల్లవాడిని ఇక్కడ ఇలా చేపెట్టి ప్రాణరక్షణ చేయగలిగేటటువంటి స్థాయికి ఆఫ్టర్ ఒక వస్త్రాలను ఓడించిన ఎంత ఇలా వెళ్ళడానికి పడిపోయేవాడు. కానీ గురువు యొక్క అనుగ్రహాన్ని గురువు ఆయన గురువు ఆయన ఇచ్చినటువంటి శక్తిని దానికి ఆయన ఉపయోగించుకోలే, ఆయన స్వార్థానికి ఆయన ఉపయోగించుకోలే. జరిగేదేదో చూద్దాం. ఇలా జీవించమన్నాడేమో వాడికి సర్వెంట్గా నా రుణాలుబంధేమో చూద్దాం. అలాగే జీవిద్దాం అన్నాడు. జీవించి చూపించాడు కదా. మరి మనం ఏం చేయాలని సాయిత్వాన్ని అర్థం చేసుకున్నాం అంటే మీరు ఎక్కడ ఏ రోల్ మీరు ప్లే చేస్తున్నారో తల్లి గానో చెల్లెలు గానో భార్య గానో భర్త గానో ఎంప్లాయీ గానో ఎంప్లాయీ గానో పరిపూర్ణంగా జీవించండి. మీకు నచ్చిందా నచ్చలేదా కాంపల్సరీ. మీరు ఎప్పుడైతే పరిపూర్ణంగా మీ రోల్స్ మీరు జీవించడం మొదలెడతారో ఆ పరిస్థితులు సడన్గా మారిపోతాయి. పరిస్థితుల్ని మార్చడానికి మీరు ప్రయత్నం చేయకండి. మీరు మారిపోండి. పరిస్థితులు మీరు మార్చలేరు, కానీ మీ యొక్క రియాక్షన్ మీరు మార్చగలరు. లాస్ట్ సాయిబాబా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక విషయం ఉంది, సమర్పణ. అసలు అన్ని ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకి సమర్పణ ముఖ్యం కాదు, ప్రతిదానికి సమర్పణ ముఖ్యమైన. మీరు డాక్టర్ అవ్వాలి ఉంది, అయితే డాక్టర్ ఇలా ఆపరేషన్ చేయాలి, కత్తి ఇలా పట్టుకోవాలంటే అసలు కత్తి ఇలాగే ఎందుకు పట్టుకోవాలి, అసలు దీనికి కాలని ఎందుకు అనాలి, దీనికి కన్ను ఎందుకు అనకూడదు, మన అన్ని డౌట్స్ ఇలాగే ఉంటాయి. అసలు లేకుండా మీరు వేసేటటువంటి డౌట్స్ కాస్త మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని నాది చక్రమే అని ఎందుకు అనాలి, మణిపూరక చక్రమే అని ఎందుకు అనాలి, మణిపూరక చక్రంలో సూర్యుడు యొక్క విశ్వకర్మాకిరణమే ఎందుకు రావాలి, వస్తుందా ఎందుకు వస్తుంది, మీరు చేసి చూడండి, చేయండి అది చేస్తాం అంటే సమర్పణ సమర్పణ సమర్పణ. మనకంటే ఎక్కువ అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తే దాన్ని చేసేద్దాం, నిత్య జీవితంలో మనం చేసేది అంతే కదా. అలాంటి ఆధ్యాత్మిక ఎందుకు అది ఎందుకు చేయం మనం, ప్రతిసారి గురువుని క్వశ్చన్ చేయడమే, ప్రతిసారి గురువుని క్వశ్చన్ చేయడమే. గురువుకి మనం చెప్తాం మీకు తెలియదు అలా చేయకూడదు, అది కాకుండా పూర్తి సమర్పణలో కనుక మనం జీవించగలిగితే, ఈ మూడు విషయాలు కనుక సాయి పత్రం నుంచి మనం అర్థం చేసుకోగలిగితే, సాయి యొక్క కథలు సాయి యొక్క ఇల్లు అంటూ లేదు. కానీ నేను నా స్నేహితుడికి ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటి అంటే, వారానికి ఒకసారైనా సాయి చరిత్ర చదవడం అలవాటు చేసుకోండి. నీకు అది రూల్, కైమేల్ మాస్టర్, కనీషన్ మాస్టర్ టీవీ ప్రోగ్రామ్ ఏదో వస్తుంది, చూశాక మీ మాట వింటారు, ఆ టీవీ ప్రోగ్రామ్ చూస్తారు కైమీ కదా, దాని బదులు ఇచ్చేయండి, టైం లేదు అనుకోండి దాన్ని, అదే సౌరి అంటే. ఈ చరిత్ర పారాయణ సాయి చరిత్ర కాదు, ఏ గురు చరిత్ర పారాయణ చేసినా ఇప్పుడే ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ లభిస్తాయి. ఒకటి ఏం చెప్పారంటే మీకు రుణాలు పొందుతుంది, ప్రతిదీ రుణాలు పొందలేదు, మనం ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా ఎవరికో ఒకరికి రుణపడి ఉంటాం, ఆ మహానుభావుడికి మనం రుణపడి ఉన్నాం, మనం కూర్చొని ఇచ్చాడు ఇక్కడ మాట్లాడుకుంటాడు, కానీ ఎందుకు రుణపడి ఉన్నాం, ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు, ఎక్కడ ఉంటుంది నీకు మళ్ళా, అదే అర్థం చేసుకోవాలి మనం, అదే అర్థం చేసుకోకపోతే మనం మనకి వచ్చినట్టే కదా. ఎందుకది ఎందుకు అలా జరిగింది అది ఆలోచించుకుంటూ రెండోది ఏం చెప్పాను, మన జీవితంలో ఆ క్షణంలో ఏ పని మనం చేసుకున్నామో ఆ పనే కరెక్ట్, ఇంకో పని మీరు చేయలేరు కూడా. ఇప్పుడు నేను గుంటూరులో ఉండమంటే ఎలా ఉంటాను, నేను ఉండలేను కదా, కానీ ఇక్కడ కూర్చుని అయ్యో గుంటూరులో ఉంటే బాగుంది, అయ్యో గుంటూరులో ఉంటే బాగుంది, అయ్యో గుంటూరులో ఉంటే బాగుంది అని ఏం లాభం, మీరు ఇక్కడ ఉన్నారు కదా, వైడికి కూడా అదే తెలుసు, పాస్ట్ గురించి వద్దు, ఫ్యూచర్ గురించి వద్దు, ఇప్పుడున్నటువంటి క్షణాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయండి, పూర్తిగా జీవించండి. మూడోది గురువుకి ప్రతి క్షణంలో ఆయనకు తెలుసు, ఈ గురించే కాదు సంపూర్ణ చరాచర అదేగా నేను చెప్పాను, బల్లి గురించి, ఈగల గురించి, పురుగుల గురించి కూడా ఆయన తెలుసు, బల్లి గురించి, కప్ప గురించి కూడా ఆయన చెప్తారు కదా, పూర్వజన్మలో ఆయన చేసిన శరీరం అంతా కూడా. ఇది మీరు అర్థం చేసుకోండి, ఆ సర్వజ్ఞుడైనటువంటి, ఆ సర్వవ్యాపకమైనటువంటి, ఆ సర్వాంతర్యమైనటువంటి ఆ స్థాయి, ఆ గురు సత్తా యొక్క అనుగ్రహం వల్ల ఈ మూడు కూడా మీరు జీవితాలలో ఖచ్చితంగా అమలుకోవచ్చు, గలుగుతారని ఆశిస్తున్నాం. మళ్ళీ మనం రుణాల పత్రాన్ని ఒప్పుకోబోతున్నాం, ఈ రుణాల పత్రాన్ని పెంచుకున్న ఇలాంటి రుణాలు పెరుగుతూనే ఉంటుంది, ఇది బాధ అనుకోకండి కదా, ఆశిస్తూ ఆ గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా మౌనంలోనే లభిస్తుంది. ఇన్నిసార్లు మీరు చెప్పుకున్నా మీరు సైలెంట్గా ఉంటే మీరు దిగుతాడు, ఏ గురువు రూపంలో దిగినా ఒకే చిత్త, రెండే రెండు నిమిషాలు మౌనంగా కూర్చున్నాం. గోబ్రాహ్మణ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త శినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయా, అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాంశకం. ఓ